ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
రక్తము రక్తము నీ గాయముల రక్తము, ప్రతి పాపము కడుగుము, పరిశుద్ధులను చేయును. రక్తము రక్తము నీ గాయముల రక్తము. కిరీటము శిరము నవత్తర జారిన నీ రక్తము, ముళ్ళ కిరీటము శిరము నవత్తర జారిన నీ రక్తము. సూది మేకులే కరముల గొచ్చగ కారిన నీ రక్తము, సూది మేకులే కరములకు చగ కారిన నీ రక్తము. రక్తము రక్తము నీ గాయముల రక్తము, రక్తము రక్తము నీ గాయముల రక్తము. పల కందిన కాయం చిందిన నీ రక్తము, కొరడాద పల కందిన కాయం చిందిన నీ రక్తము. కఠిన శీలలే కాళ్ళను కొట్టగా ఒలికిన నీ రక్తము, కఠిన శీలలే కాళ్ళను కొట్టగా ఒలికిన నీ రక్తము. రక్తము రక్తము నీ గాయముల రక్తము, రక్తము రక్తము. ఒక్కటి ముక్కల బల్లెము నాటగా పొంగిన నీ రక్తము పంచగాయముల పారిన రక్తము పావనము రక్తము పంచగాయముల పారిన రక్తము పావనము రక్తము 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 నీ గాయముల రక్తము 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 నీ గాయముల రక్తము ప్రతి పాపమును కడుగును పరిశుద్ధులను చేయును రక్తము రక్తము నీ గాయముల రక్తము 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 నీ గాయముల రక్తము నీ గాయముల రక్తము నీ గాయముల రక్తము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00008004017703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
నశించిన ప్రజలు, డిజర్ ఆఫ్ ఏజెస్, టాక్ నెంబర్ 64. ప్రార్థన చేసుకుని ఒక అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందునైనా నశించిన ప్రజల గురించి మేము ధ్యానించినే ఉండగా, ఆ చరిత్రలో యేసుక్రీస్తు సమయంలో జరిగిన సందర్భాన్ని మేము గుర్తు చేసుకుని, మేము కూడా నీ ప్రియబిడ్డలుగా జీవించడానికి, మేము నశించిపోకుండా నీకు సాక్షులు ఉండటానికి మాకు సదవకాశాన్ని మీరు దయచేయమని, వినుచున్న ప్రతిని బిడ్డను తండ్రి మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. క్రీస్తు విజయుడిగా యెరూషలేములోనికి ప్రవేశించడం, దేవదూతల విజయం, పరిశుద్ధుల ఆనందోత్సవాలు, నడుమాయన మేఘారుడై మహాశక్తి మహిమలతో రెండోసారి రావడాన్ని మనకు మసకగా సూచిస్తుంది. యేసు యాజకులతోనూ పరిసయ్యులతోనూ అన్న ఈ మాటలు అప్పుడు నెరవేరాయి. మత్తయి సువార్త 23:39లో, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ప్రవచనానికి దర్శనంలో ఆ అంతిమ విజయం దినం జకరయ్యకు ప్రదర్శితమైంది. ఆయన మొదటి రాకడలో ఆయన్ని విసర్జించిన వారి నాశనాన్ని కూడా చూశాడు. ఇక్కడ జకరయ్య చిన్న ప్రవక్త 12:10 ఏమని మనకి సూచిస్తున్నారంటే, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒక్కడు తన యొక్క కుమారుని విషమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషమై ఒక్కడు ప్రలాపించినట్లు అతని విషమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇక్కడ యేసు యెరూషలేము పట్టణాన్ని చూసి విలపించినప్పుడు ఈ దృశ్యాన్ని చూశాడు. ఏ ప్రజలు దేవుని రక్తం చిందించడంలో పాలు పొందరో వారి చివరి నాశనాన్ని యెరూషలేము భౌతిక నాశనంలో ఆయన చూశాడు. యేసు పట్ల యూదులు ద్వేషాన్ని శిష్యులు చూశారు, కానీ అది ఏ మరి పరిణామాలకి దారితీస్తుందో వారింక చూడలేదు. వారికి ఇశ్రాయేలు ప్రజల వాస్తవ పరిస్థితిని అవగాహన చేసుకోలేదు. యెరూషలేము మీద పడనున్న తీర్పును కూడా వారు అవగాహన చేసుకోలేదు. ఒక ముఖ్యమైన సాదృశ్యం పాఠం ద్వారా దీన్ని వారికి వ్యక్తం చేశాడు. యెరూషలేములోకి చేసిన చివరి విజ్ఞాపన నిర్దాకారమైంది. ఈయన ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంలో యాజకులు, అధికారులు, గత కాలపు ప్రవచన స్వరాన్ని ప్రజలు దాన్ని ప్రతి ధ్వనించడం వారు విన్నారు. కానీ వారు దాన్ని దైవవేష సర్వంగా అంగీకరించలేదు. ఆగ్రహంతో విస్మయం చెందుతూ ప్రజల నోళ్లు మూయించడానికి ప్రయత్నించారు. ఆ ప్రజా సమూహంలో రోమా అధికారులు కూడా ఉన్నారు. యేసు తిరుగుబాటు నాయకుడని ఆయన ప్రత్యవర్తం వారికి చెప్పారు. ఆయన దేవాలయాన్ని స్వాధీనపరచుకోవడానికి, యెరూషలేములో రాజుగా పరిపాలించడానికి మరి సమయుతమైనాడని చెప్పారు. తాను లౌకిక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదని యేసు ప్రశాంతంగా చెప్పినప్పుడు జన సమూహం కొంతసేపు నిశ్శబ్దంగా మారిపోయింది. తాను త్వరలో తన తండ్రి వద్దకు పైకి వెళ్లాల్సి ఉందని, తన్ను నిందిస్తున్నారు, తను మళ్ళీ మహిమతో వచ్చే వరకు తనను ఇక చూడనని చెప్పాడు. అప్పుడు తమ రక్షణకు ఇక తరుణం లేకపోయినప్పుడు వారు తనను అంగీకరిస్తారని ప్రవచించాడు. ఈ మాటల్ని యేసు వాక్యాలతోనూ అపూర్వ శక్తితోనూ పలికాడు. రోమా అధికారులు మాట్లాడలేకపోయారు. దేవుని శక్తిని వారు ఎరుగకపోయినట్టుకీ వారి హృదయాలు చాలించాయి. యేసు ప్రశాంతమైన గంభీరమైన ముఖములో ప్రేమను, ఔదర్యాన్ని, నిరాభరమైన ఔన్నత్యను వారు చూశారు. తమకు అర్థం కాని సానుభూతి వారిలో చోటు చేసుకుంది. యేసును బంధించే బదులు వారు ఆయనకు నినార్జనాలు అనిపించారు. యాజకులు, అధికారుల తట్టు తిరిగి అల్లర్లు సృష్టిస్తున్నారని వారిని నిందించారు. దిగ్భ్రాంతి చెందిన ఈ నాయకులు తమ ఫిర్యాదులతో ప్రజల వద్దకు వెళ్ళారు. వారి మధ్య తమలో తాము వదలకూడదని ఘర్షణలకు దిగారు. ఇంతలో ఎవరూ గుర్తించకుండా యేసు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడంత ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఒలీవ కొండ మీద దృశ్యం ప్రజల్ని చల్లా చెదురు చేసింది. కొద్దిసేపు యేసు దేవాలయంలో ఉన్నాడు. దాని వంక దుఃఖంతో చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు తన శిష్యులతో కలిసి బేతనీకి తిరిగి వచ్చాడు. ఆయన సింహాసనం ఎక్కించాలని ప్రజలు ఆయన కోసం వెతికినప్పుడు ఆయన కనిపించలేదు. యేసు రాత్రంతా ప్రార్థనలు గడిపి ఉదయం మళ్ళీ దేవాలయానికి వచ్చాడు. మార్గంలో ఒక అంజూరుపు తోట దాటి వెళ్ళాడు. ఆకలిగా ఉన్నాడు. ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరకనేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. కొన్ని ప్రాంతాల్లో తప్ప అది అంజూరపు పండ్ల కాలం కాదు. యెరూషలేము చుట్టూ ఉన్న మెట్టె భూముల విషయంలో అది అంజూరపు పండ్ల కాలం కాదు అని వాస్తవంగా చెప్పవచ్చు. కానీ యేసు వెళ్ళిన అంజూరపు తోటలో ఒక చెట్టు అని చెట్ల కన్నా ముందంజులో ఉన్నట్లు కనిపించింది. అది ఆకులతో నిండి ఉంది. ఆకులు రాకముందు పక్వత్వమవుతున్న పండ్లు రావటం అంజూరపు చెట్లకి లక్షణం. కాబట్టి ఆకులు విస్తారంగా కలిగి ఉన్న ఈ చెట్టు పక్వమైన పండ్లు ఉంటాయని భ్రమ పుట్టింది. కానీ దాని పైమెరుగు మోసకరం. దాని కొమ్మల్ని కింద నుంచి పై వరకు వెదకి చూసిన తర్వాత యేసుకి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. దానికి విస్తారమైన ఆకులు ఆడంబరం తప్ప మరేమీ కాదు. దాన్ని యేసులా శపించాడు. ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకూడదురుగాక అని చెప్పాడు. మరుసటి ఉదయం రక్షకుడు ఆయన శిష్యులు మళ్ళీ పట్టణానికి వెళ్తున్నారు. ఎండిపోయిన కొమ్మలు, వాడిపోయిన ఆకులు వారి గమనాన్ని ఆకర్షించాయి. పేతురులు అన్నాడు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్లు ఎండిపోయాయని చెప్పాడు. క్రీస్తు అంజూరపు చెట్ని శపించడం శిష్యుల్ని ఆశ్చర్యపరిచింది. అది ఆయన వివరించే తీరు కాదని వారు అనుకున్నారు. లోకాన్ని ఖండించడానికి మరి కాదు కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చినని ఆయన ప్రకటించడం వారు తరచుగా విన్నారు. ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. లూకాసువార్త 9:56 మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించటకే కానీ నశింపచేయటకు ఆయన లోకానికి రాలేదు. ఆయన తన మహత్కార్యాల్ని పునరుద్ధరించడమే కానీ నాశనం చేయడానికి ఆయన చేయలేదు. ఇక్కడ శిష్యులు ఆయన్ని పునరుద్ధకాడుగా, సహాయకుడుగా మాత్రమే ఎరిగి ఉన్నారు. ఈ కార్యం మరి వేర్పాటుగా ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని సాఫీల్యము చేసే శిష్యులుగా వారు అక్కడ ఉన్నారు. మీకా కూడా రాసి ఉన్నాడు. మీకా చిన్న ప్రవక్తల గ్రంథంలో 8:18 హెహెజ్కేలు 33:11 పెద్ద ప్రవక్త కూడా ఇదే మాటలను మరి ఆరంభించాడు. ఇక్కడ దేవుడు కనికరము చూపటందు సంతోషించువాడని చెప్పబడింది. హెజ్కేలు గ్రంథంలో నా జీవం తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదన్నాడు. చాలా చక్కగా వివరించారు కదా వీరిద్దరూ. ఏమని చెప్పబడింది? కనికరము చూపట ఎందు సంతోషించేవాడు యెహోవా దేవుడు. రెండోది, నా జీవం తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము కలదు. ప్రివెంట్ వాళ్ళారా, సంతోషం లేదని చెప్తున్నాడు దేవుడు. వారు నశించిపోతే నేను చూడలేనని చెప్పాడు. వారు నశించటము నాకు ఇష్టం లేదని చెప్పాడు. ప్రివెంట్ వాళ్ళారా, దేవుడు ఏనాడు కూడా మనుషులకి ఇబ్బందులు, ఆటంకాలు ఏది కూడా ప్రస్తావన మన జీవితంలోనికి రానివ్వడం. కానీ కొన్ని షరతుల వల్ల, మనం చేసే తప్పుదం వల్ల, మన యొక్క పాపం బట్టి కొన్ని కొన్ని దేవుడు దాన్ని అనుభవించి దేవుని తెలుసుకునేలాగన ఆయన చేస్తున్నాడు. ప్రేమేంటి వాళ్ళారా, కొన్ని టెస్ట్లు, పరీక్షలు మనకు పెడతాడు. ఆ పరీక్షల్లో మనం విజయాలుగా ఉంటామో లేదని దేవుడు మనం చూస్తున్నాడు. యెషయా కూడా చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 28:21 నాశనం చేయడం, నిందించి తీర్పు తీర్చడం ఆయనకు ఆశ్చర్యమైన కార్యం. చాలా చక్కని మాట కదా ఇది. మనం నశించిపోవటం అనేది దేవునికి ఆశ్చర్యకరం అంటే చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మనసులో కూడా, ఆయన తలంపులో కూడా, ఆయన చెప్పే మాటలో కూడా, ఎక్కడ కూడా తన యొక్క ప్రజలు, తననేందు విశ్వసించిన వారు, దేవుడి మీద ఆధారపడేవారు నశించుకోకుండా రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభు ఆలోచన అయింది. ఈరోజు బైబిల్ చరిత్ర ప్రకారం 2000 పైగా కాలం గడిచినా కూడా యేసుక్రీస్తు ప్రభు తరచుగానే ఆలస్యం చేస్తున్నారు ఆయన రాకడ కొరకు. ఎందుకు తెలుసా ప్రేమేంటి వాళ్ళారా? యేసుక్రీస్తు ప్రభు వస్తే ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోకుండా ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా చేరాలని కోరుచున్నారు. ఈరోజు నేను టీవీ న్యూస్ చూశాను. టీవీ న్యూస్లో ఏమని చెప్పాడని తెలుసా? హైందవ మతంలో ఏదో ఆవు కావలసిన ఆ యొక్క వెన్నని లేదా ఆ నెయ్యతో అక్కడ కొన్ని పదార్థాలు చేశారట. ఈరోజు దేవునికి, భగవంతునికి ఆరాధించే వారందరికీ ప్రాధాన్యత కోల్పోయే పరిస్థితి ఈరోజు మనకొచ్చింది. ఈరోజు వేరే మతాల్లో కూడా భయంకరమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. సాతానుడు చేస్తున్న ఈ కుయుక్తుల్లో ప్రజలందరూ కూడా మోసపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించేవారు చాలా తక్కువ ఉన్నారు. ప్రేమేంటి వాళ్ళారా, దేవుణ్ణి నిందించే ప్రజలు ఎక్కువ ఉన్నారు. దేవుణ్ణి భౌతికంగా ఆరాధించే దేవుని విశ్వాసులు చాలా కొరతగా ఉన్నారు. అందుకనే ఇక్కడ అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. అంజూరపు చెట్టు శపించడం ఒక ఉపమానాన్ని ప్రదర్శించున్నాడు. ప్రిమెంట్ వాళ్ళరా, ఇక్కడ ఏమని చెప్పబడింది? పండ్లు లేని చెట్టు క్రీస్తుకి తన అనుకూల డమ్మాన్ని ప్రదర్శించడం యూదా జాతికి చిహ్నంగా ఉంది. ఇస్రాయేల్ నాశనానికి కారణం ఆ నాశనం, మరి నిశ్చయతను తన శిష్యులకి విషాదంగా ఆయన ప్రకటించారు. చూసారా, అంజూరపు చెట్టు కాలంలో ఫలం పండుతుంది. ఆ ఫలం పండని సమయంలో ఎప్పుడైతే ఆకులు రాలిపోతాయో, పండ్లు ఎప్పుడైతే కాయవో, ఈ ఉద్దేశాన్ని ఎవరికి ప్రేరేపించి చెప్పాడు తెలుసా ప్రేమేంటి వాళ్ళరా? తన శిష్యులకు బోధించాడు. ఇస్రాయేల్ జనాంగం ఈ విధంగా నన్ను తిరస్కరించారు, నా తండ్రిని తిరస్కరించారు, కాబట్టి వారు కూడా ఈ విధంగా నశించిపోయారని వారు చెప్పారు. నేను చాలాసార్లు నా యొక్క బైబిల్ రీడింగ్ టైంలో ఆలోచిస్తూ ఉంటాను ప్రేమేంటి వాళ్ళరా, ఏమిటంటే ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ జనాంగం 600,000 పైగా పైచిలుకు, బైబిల్ స్కాలర్స్ 22 లక్షల మంది అని కూడా వారు చెప్తారు. సో 600,000 పైచిలుకు ఎంతమంది అయితే ఉన్నారో వారు అరణ్య మార్గంలో ప్రయాణించినప్పుడు వారు వాగ్దాన స్థలం వచ్చేసరికి దేవుని యొక్క మాట వినక దైవ దోషణ చేసి ప్రజలందరూ కూడా వారి బిడ్డలతో సహా వారికున్న అన్నీ కూడా వారు కోల్పోయారు. కేవలం దేవుని నమ్ముకున్న మోషే ఏర్పాటు చేసిన సేవకులు మాత్రమే వాగ్దాన స్థలానికి వెళ్ళారు. ఎవరు వారిద్దరూ? యెహోషువా, కాలేబ్. కానీ నేను ఇప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు ఏమని గుర్తు చేసుకుంటాను తెలుసా? ఎవరో మిగిలి ఉంటారు చరిత్రలో, వారు ఈ దినాన విగ్రహారాధన అనే సందర్భాన్ని ప్రపంచానికి వారు మోశారు. సాతానుడు ఎవరినొకళ్ళు ఉంచుకుంటాడు. వీణిల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, తన పరిశుద్ధుల్ని దేవుని రాజ్యానికి చేర్చిన తర్వాత, ఆ వీణిల కాలంలో కూడా సాతానుడి యొక్క నియమాలు చెప్పిన ప్రజలు ఉంటారట. చాలా విచారం. ప్రతి నేత్రం యేసుక్రీస్తు ప్రభు చూసినప్పుడు, రెండో రాకడ సమీపించినప్పుడు అన్యాయులు ఎవరు కూడా వెళ్ళరు పరలోకానికి. నీతిమంతులు మాత్రమే, మరణించిన నీతిమంతుల సంఖ్య కూడా దేవునితో ఆయన రాజ్యానికి చేరతాయి. ఎవరైతే వెళ్ళరో, యేసుక్రీస్తు ప్రభు నమ్మకం ఉండిపోయి ఉంటారో, వారందరూ కూడా సాతానుడి యొక్క అనుచరులుగా ఈ లోకంలో తిరుగుతూనే, అలసిపోతూనే, పాపంలోనే నిమగ్నమై జీవిస్తూ ఉంటారు. ఆ కాలంలో ఇజ్రాయేల్ జనాంగం కూడా దేవుడు చెప్పిన హెచ్చరికలు ఎవ్వరు కూడా వినలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి ఈ అంజూరపు చెట్టు గురించి చాలా చక్కని ఉపమానాన్ని బోధించినాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము తన పశ్చాత్తాపరహిత స్థితిలో మొండిగా నిలిచి ఉంటాడని క్రీస్తు దివ్య దృష్టితో చూశాడు. అపరాధమంతా కృపను తిరస్కరించడం వల్ల కలిగే పర్యవసానమును వారికి ముంచితే కనకముగా చెప్పాడు. అదే మార్గాన్ని అనుసరిస్తున్న ప్రతి ఆత్మ విషయంలో ఇదే వాస్తవమైంది. ప్రేమింటి వాళ్ళారా, చిన్న ప్రవక్త అయిన హోషియా 13:9 మరియు యెరెమియా గ్రంథం 6:9 ఈ మాటలు చెప్తున్నారు. ఇక్కడ ఏమనుంది? ప్రభు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నీవే నిర్మూలం చేసుకుని ఉన్నావు. చూసారా, ఇశ్రాయేలు నిన్ను నీవే నిర్మూలం చేసుకుని ఉన్నావు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించున్నారు కనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారికి రప్పించను. దేవుడు తన కృప చూపిస్తాడట, దేవుడు తన కనికరం చూపిస్తాడట, తన ప్రేమని ప్రతి మానవుడికి ప్రచురణ చేస్తాడట. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వారు వినకుండా ఉంటారో, వారి యొక్క చెవిని మందం చేసుకుంటారో, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా, నా ధర్మశాస్త్రమును విసర్జించినారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారికి రప్పించదను. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కీడు అనేది ప్రతి కీడుగా ఈ ప్రపంచంలోనికి వస్తున్నది. ప్రివెంట్ వల్ల మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యానికి వారసులంగా నీవు నేను తయారవ్వాలి. ఆయన ఏర్పాట్లో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన రాజ్యానికి వారసులుగా నీవు నేను తయారు చేయబడతాం. ఆ సమయంలో ఎవరైతే విసర్జించి ఉంటారో వారి భూలోకం ఉండిపోతారు. ఆయన నమ్మిన ప్రతి విశ్వాసి దేవుని రాజ్యంలో చేర్చబడతారు. సో ఏ విధంగా అయితే ఈ ఒలివ కొండ శిఖరం అనే ఉద్దేశాన్ని చెప్పాడు, యంజూరు చెట్టు యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైతే చెప్పాడో యేసుక్రీస్తు ప్రభువు వారు, అక్కడున్న శిష్యులు ఆశ్చర్యపోయారు. ప్రివెంట్ వల్ల మనం కూడా ఇజ్రాయేల్ జనాంగం వలె నశించిపోకుండా దేవుని ప్రియ విశ్వాసులుగా నీవు నేను సిద్ధపడాలని ఈ సమయాన్ని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాయన, మా యొక్క జీవితాన్ని తండ్రి మీరు బాగు చేయండి ప్రభువా. మేము తండ్రి నీకు సాక్షులుగా ఉండలాగానే మీరు సహాయం చేయమని విని అన్న వాక్యాన్ని తండ్రి మా యొక్క జీవితంలో మేము అవలంబించుకొని ఎలా వెదగని తండ్రి నీకు మేము ఈ ప్రియబిడ్డలుగా జీవించే శక్తిని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేసినాం తండ్రి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించి గనపరచునుగాక. ఆమెన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
ప్రతి పాపమును కడుగును, పరిశుద్ధులను చేయును. రక్తము రక్తము నీ గాయముల రక్తము, రక్తము రక్తము నీ గాయముల రక్తము, నీ గాయముల రక్తము.